సప్తబోధ 26-27 పంచకోశాఖ్యే
పంచకోశాఖ్యే
అన్నమయః
అన్నమయః
ప్రాణమయః
ప్రాణమయః
మనోమయః
మనోమయః
విజ్ఞానమయః
విజ్ఞానమయః
ఆనందమయశ్చేతి
ఆనందమయశ్చేతి
అన్నమయః కః
అన్నమయః కః
అన్నరసేనైవ భూత్వా
అన్నరసేనైవ భూత్వా
అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య
అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య
అన్నరూప పృథివ్యాం
అన్నరూప పృథివ్యాం
యద్విలీయతే
యద్విలీయతే
తదన్నమయః కోశః
తదన్నమయః కోశః స్థూల శరీరం
పంచకోశాలు అంటే ఏమిటి? పంచకోశాలంటే ఐదు కోశాలు, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అనేటువంటి ఐదు కోశాలుగా విభాగించడం జరిగింది. అసలు కోశం అంటే ఏమిటి? కత్తిని దాచుకోవటానికి కత్తి లాంటిదైనటువంటి ఒక వర ఉంటుంది, దాంట్లో నుంచి కత్తిని అలా తీస్తూ లోపల దాస్తూ ఉంటారు. అదిగో అది ఎట్లా అయితే కత్తికి వర ఉన్నదో, ఈ ఆత్మ కూడా ఈ ఐదు కోశాలు వరలాంటియే. అందుకని ఇక్కడ కోశము అంటే వర అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఐదు కోశాలుగా చెప్పినటువంటివి మూడు శరీరాలే. ఇంతకుముందే మనం చెప్తున్నాం సూక్ష్మ స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త అనేటువంటి దాంట్లో స్థూల శరీరం అంటే ఏమిటి, సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, కారణ శరీరం అంటే ఏమిటి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ మూడే ఐదు కోశాలుగా విభాగం చేశారు, మూడింటిని ఐదు చేశారు. ఎలా చేశారు అని అంటే స్థూల శరీరమేమో అన్నమయ కోశం, స్థూల శరీరం అన్నమయ కోశం, సూక్ష్మ శరీరం ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు మూడు కూడా సూక్ష్మ శరీరం. ఇక చివరిదైనటువంటి కారణ శరీరమేమో ఆనందమయ కోశం. అలా మనకి విభాగం చేశారు. ఈ ప్రకారంగా మనం పంచకోశాలని ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఈ పంచకోశాల కన్నా వేరుగా ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటి విషయం తెలుసుకోవటం కోసమే ఈ పంచకోశాలను తెలుసుకోవాల్సి వచ్చింది. ఈ పంచకోశ విచారణ వల్ల మనకి నిజమైనటువంటి ప్రయోజనం ఏం కలుగుతుంది? నేను కానటువంటి ఈ పంచకోశాలని నేనుగా భ్రమపడుతూ ఉన్నాం, ఈ పంచకోశాలు నేను కాదు అయినప్పటికీ అదే నేను అని మనం భ్రమపడతా ఉన్నాం. కాబట్టి ఈ భ్రమని మనం పోగొట్టుకోవాలా? ఈ భ్రమని పోగొట్టుకోవటానికి మనం ఏం చేయాలి? ఈ భ్రమ ఉంటే మనకేమిటి దండగా? ఈ భ్రమ కనుక ఉన్నట్లయితే మనం సంసార జన్మమరణ చక్రంలో ఇరుక్కుంటున్నాం. నేను ఆత్మను అని తెలియక నేను దేహాన్ని, అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని అని ఇలా అనుకుంటూ వీటిల్లో మనం తాదాత్మ్యం చెంది అనేకమైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు పొందుతూ ఉన్నాం. కాబట్టి వీటిని పోగొట్టుకోవాలి, అప్పుడే మన దుఃఖం కాస్త తొలగిపోయేది. అయితే దుఃఖాలు వచ్చినప్పుడు వీటిని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, ఎంతో మందిని ఆశ్రయిస్తున్నాం. కానీ ఈ జనన మరణ ప్రవాహ రూపంలో పడిపోయినటువంటి మనం, నేను చెప్పుకున్నాం ఒక పురుగు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది, ఆ నదీ ప్రవాహానికి పరుగెడుతుంది, ఒక సుడిగుండంలో నుంచి ఇంకో సుడిగుండంలోకి, ఇంకో సుడిగుండంలో నుంచి ఇంకో సుడిగుండంలోకి పోతా ఉంది, ఎంతో బాధపడతా ఉంది. కానీ ఈ బాధ ఎంత పడుతున్నప్పటికీ కూడా కొంత పూర్వజన్మ సుకృతం కనుక ఉన్నట్లయితే ఎవరో ఒక దయామయుడైనటువంటి మానవుడు తటస్థపడి ఆ పురుగుని కాస్త ఆ నదిలో నుంచి తీసి ఒక చెట్టు నీడన ఉంచుతాడు, అది సేద తీరి హాయిగా ఆనందంగా ఉంటుంది, దాని దుఃఖాలన్నీ పోతాయి. అదే ప్రకారంగా మనం కూడా మన సస్థానమైనటువంటి పరమాత్మ స్థానం నుంచి జారిపడ్డాం, జారిపడి ఈ ప్రపంచంలో పడి ఈ ప్రపంచ వ్యవహారాల్లో మునిగిపోయి ఒక జన్మ నుంచి ఒక జన్మ, ఒక జన్మ నుంచి ఒక జన్మకి అలా వెళుతూ ఉన్నాం. ఈ జన్మలన్నింటిలో దుఃఖాలు అనుభవిస్తూనే ఉన్నాం. జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అంటూ రకరకాలైనటువంటి దుఃఖాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ దుఃఖాలతో బాధపడుతూ ఉన్నటువంటి మనం ఈ దుఃఖాలు పోవాలి అని కోరుకుంటూనే ఉంటాం. అయితే మరి ఎప్పుడు కోరుకుంటాయి, ఎప్పుడు ఇవన్నీ కూడా పోతాయి అని అంటే, మనకి కూడా పూర్వజన్మ సుకృతం కారణంగా ఒక దయామయుడైనటువంటి సద్గురువు లభించాల. ఆ సద్గురువు కనుక లభించినట్లయితే నువ్వు జీవుడివి కాదు, నీవు దేహానివి కాదు, నీవు మనస్సువి కాదు, నీవు బుద్ధివి కాదు, నువ్వు పంచకోశాలు కాదు, వీటన్నిటికంటే వేరుగా ఉన్నటువంటి నువ్వు ఆత్మ చైతన్యానివి, ఆత్మ అంటే పరమాత్మ కనుక నువ్వు పరమాత్మవి అని మనకి బోధించి మనల్ని ఆ పరమాత్మ స్థానంలో నిలపటానికి కావలసినటువంటి శాస్త్రాలని తెలియజెప్పి వాటిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కావలసినటువంటి సాధనల్ని వివరించి ఆ సాధనలు మనం చేస్తూ ఉంటే అందులో వచ్చేటువంటి ఆటంకాలని అధిగమించడానికి ఉపాయాలను చెప్పి మనల్ని మోక్ష మార్గం వైపుకి నడిపిస్తూ ఉండేటువంటి ఒక సద్గురువు మనకి లభిస్తే ఆ సద్గురువుని ఏ రకమైనటువంటి అహంకారం లేకుండా ఆయన్ని పూజించి అర్చించి సేవించి ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ద్వారా శాస్త్రాలు తెలుసుకొని మన యొక్క ఈ జన్మ సార్థక్య హేతువైనటువంటి మోక్షాన్ని పొందటానికి మనం తీవ్రమైనటువంటి ప్రయత్నం చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే ఒక గురువు లభించాలా, అక్కడ దయామయుడైనటువంటి మానవుడు లభించినట్టుగా గురువు మనల్ని కూడా ఈ సంసార జన్మ మరణ చక్రం నుంచి ఒడ్డున పడేయటం జరుగుతుంది. ఒడ్డున పడితేనే హాయిగా ఉంటాం. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఒక సద్గురువు యొక్క ప్రాపకంలో, ఆ సద్గురువు యొక్క ఆశ్రయంలో మనం ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క జన్మని సార్థకం చేసుకోవటానికి, మోక్షాన్ని అందుకోవటానికి మనం ప్రయత్నించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మనం అనేకమైనటువంటి ఆటంకాలను కూడా ఎదుర్కోవటం ఎట్లా అనేటువంటి విషయాన్ని కూడా ఆ గురువే మనకి బోధిస్తాడు. మరి అయితే ఈ పంచకోశాల గురించి ఎందుకు చెబుతున్నారు? ఆత్మ అనేటువంటిది దేహంలోనే ఉంది, ఈ దేహంలో నకసిక పర్యంతం ఉంది, దానికి కూడా ఒక స్థానం చెప్తే హృదయ స్థానం చెప్పారు. హృదయ, మన హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు, మన దేహంలోనే పరమాత్మ ఉన్నాడు, మన హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? దాగి ఉన్నాడు, కంటికి కనపడకుండా ఉన్నాడు. ఎలా, ఎందులో దాగాడు? ఈ పంచకోశాల్లో దాగి ఉన్నాడు. ఆనందమయ కోశంలో ఉన్నాడు. ఆ ఆనందమయ కోశానికి పైన విజ్ఞానమయ కోశం ఉంది, విజ్ఞానమయ కోశానికి పైన మనోమయ కోశం ఉంది, మనోమయ కోశానికి పైన ప్రాణమయ కోశం ఉంది, ఆ ప్రాణమయ కోశానికి పైన అన్నమయ కోశం ఉంది. ఐదు కోశాలకి లోపల ఈ పరమాత్మ ఉన్నాడు అని మనకి ఇక్కడ ఈ ఐదు కోశాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కోశాలు నేను కాదు, ఈ కోశాలలో దాగి ఉన్నటువంటి ఆత్మను నేను అనేటువంటి భావన మనకి కలగాల. నేను ఆత్మనే కానీ ఈ కోశాలు కాదు అని తెలుసుకోవాల. అలా ఆత్మగా ఉండాల. ఎప్పుడైతే మనం ఆత్మగా ఉన్నామో మన యొక్క సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగిపోతాయి, శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అలా కలగటం కోసమే మనం ఈ ఐదు కోశాలను గురించినటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా అన్నమయ కోశాన్ని గురించి నేను చెప్పుకున్నాం. అన్నమయ కోశం అంటే ఏమిటి? అన్నరసేనైవ భూత్వా, అన్నరసంతో పుట్టింది. అన్నరసంతో పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది, అన్నరూపమైనటువంటి భూమిలో కలిసిపోతా ఉంది. ఏమిటిది? పుట్టేది, పెరిగేది, చివరికి అన్నరూపమైనటువంటి భూమిలో కలిసిపోయేది ఈ స్థూల దేహం. అందుకని దీన్ని అన్నమయ కోశం అంటున్నారు. ఎందుకు అన్నమయ కోశం అంటున్నారు అంటే, అన్నమయ కోశం అని ఎందుకు అంటున్నారంటే, ఇది అన్నంతోటే పుడుతుంది, అన్నంతోటే పెరుగుతుంది, అన్నరూపమైనటువంటి భూమిలోనే కలిసిపోతా ఉంది. అందుకని అన్నమయ కోశం అని అన్నారు. ఎట్లా పుడుతుందండి అని అంటే, జీవుడు అవ్యక్తంలో నుంచి వర్ష రూపంలో భూమి మీదకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ వర్షం కాస్త మరి ఎక్కడ కురిసినప్పటికీ కూడా అది పంట పొలాలకు ఆ నీరు రావాలి. వచ్చిన తర్వాత అక్కడ ఒక మొక్క పెరుగుతుంటుంది, ఆ మొక్కలోకి ప్రవేశిస్తాడు. అది సస్యం కానీ ఫలం కానీ ఏదైనా సరే, దాంట్లో ప్రవేశించినప్పుడు దాన్ని తిన్నటువంటి పురుషుడిలోకి ఆ జీవుడు ప్రవేశిస్తాడు. ఆ పురుషుడు ఆహారాన్ని స్వీకరించినప్పుడు ఆహారం అన్న రసం వీర్యంగా మారుద్ది. ఆ వీర్యంలో ఉన్నటువంటి ఒక వీర్య కణంలోకి ఈ జీవుడు చేరుతాడు. అతడు తన భార్యతో కలిసినప్పుడు ఆ వీర్యాన్ని వదిలినప్పుడు ఆ వీర్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కణాల్లో ఒక వీర్య కణంలో ఉన్నటువంటి ఈ జీవుడు ఆ వీర్య కణ జీవుడు ఉన్నటువంటి వీర్య కణమే స్త్రీ గర్భంలో ఉన్నటువంటి అండాన్ని తలుచుకొని పిండంగా మారుద్ది. మిగిలినవన్నీ వృధా అయిపోతాయి. ఆ ప్రకారంగా అన్నరసంతో ఇది పుడుతున్నది. మరి తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత పిండం పెరిగి పెద్దదవుతుంది. మరి పిండం పెరిగి పెద్ద అయ్యేటప్పుడు దానికి ఆహారం ఏమిటి? తల్లి తీసుకునేటువంటి ఆహారం. కాబట్టి తల్లి తీసుకునేటువంటి ఆహారమే ఆ బిడ్డకి అందుతుంది. ఆ బిడ్డ ఆహారంతో, బిడ్డ అంటే పిండం, ఆహారంతో వృద్ధి చెంది బిడ్డ రూపంలో శిశువు రూపంలోకి తయారవుతుంది. మళ్ళీ ఆ శిశువు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వయంగా అన్నరసంతో అది పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ అన్నమయ దేహం అంటే అంతా అన్నంతో కూడుకొనుంది, అన్నరసంతో కూడుకొనుంది అనేటువంటి దాంతో ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగనే అన్యోన్య అధ్యాస అని కూడా చెప్పుకున్నానన్న. అన్యోన్య అధ్యాస అంటే ఆత్మ యొక్క ధర్మాలని అన్నమయ కోశం మీద, అన్నమయ కోశం యొక్క ధర్మాలని ఆత్మ మీద ఆరోపిస్తున్నాం. ఇది అజ్ఞానం. అలా ఆరోపించకుండా ఆత్మ యొక్క లక్షణాలు సత్తు చిత్తు ఆనందమని, ఈ అన్నమయ కోశం నశించిపోయేదని, ఇది నేను కాదని మనం తెలుసుకొని ఈ దేహానికి ఏమి జరిగినప్పటికీ కూడా అది నాకు జరిగింది అనేటువంటి భావన లేకుండా, నేను ఆత్మని, జరిగింది దేహానికి అనేటువంటి ఆలోచనలో మనం ఉండాలి అని నేను చెప్పుకున్నాం. ఇప్పుడు పంచకోశాల్లో రెండవదైనటువంటి ప్రాణమయ కోశం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణమయ కోశం అంటే ఏమిటి అనేది మనకి 28 రూపంలో చెప్తున్నారు. 28 చూడండి. ప్రాణమయః
ప్రాణమయః
ప్రాణాద్యా
ప్రాణాద్యా
పంచవాయవః
పంచవాయవః
వాగాదీంద్రియా
వాగాదీంద్రియా
పంచకం
పంచకం
ప్రాణమయకోశః
ప్రాణమయకోశః
ప్రాణమయః
ప్రాణమయః కః
ప్రాణాద్యా
పంచవాయవః
వాగాదీంద్రియ పంచకం
వాగాదీంద్రియ పంచకం
ప్రాణమయః కోశః
ప్రాణమయః కోశః
ప్రాణమయః కః. ప్రాణమయం అంటే ఏమిటి అని. ప్రాణాద్యా పంచవాయవః, ప్రాణముతో మొదలై పంచవాయవః 5 వాయువులు అని. ప్రాణాద్య ప్రాణంతో మొదలైనటువంటి పంచవాయువులు, ప్రాణంతో మొదలైనటువంటి పంచవాయువులు అంటే పంచప్రాణాలు. పంచప్రాణాలు ఇంకేమున్నాయి? వాగాది ఇంద్రియ పంచకం, వాక్కు మొదలైనటువంటి ఇంద్రియ పంచకం, ఐదు ఇంద్రియాలు అంటే ఏమిటి? వాక్కు మొదలైనటువంటి ఇంద్రియ కర్మేంద్రియాలు, ఐదు ప్రాణాలు, ఐదు కర్మేంద్రియాలు, ఈ పది కలిస్తే ప్రాణమయ కోశం అన్నారు. ముందు స్థూల శరీరాన్ని చెప్పారు, అన్నమయ కోశం. ప్రాణమయ కోశం అనేటప్పటికల్లా ఏం చెప్తున్నారు? ఐదు ప్రాణాలు, ఐదు కర్మేంద్రియాలు, ఇవి కలిస్తే ప్రాణమయ కోశ, ఇది ప్రాణమయ కోశం అన్నారు. కాబట్టి ప్రాణమయం అంటే ఏమిటి? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి పంచ ప్రాణాలు. నిజంగా ప్రాణాలు ఐదు ఉన్నాయంటే ప్రాణం ఒక్కటే. మరి ఒక్కటే అయినటువంటి ప్రాణం ఇది ఇక్కడ ఐదుగా చెబుతున్నారు ఏమిటండి అంటే, ఈ ఐదు కూడా ఆ ప్రాణం యొక్క పనుల్ని బట్టి విభాగం చేశారు. అవి చేసేటువంటి పనుల్ని బట్టి ఐదు రకాలుగా విభాగం చేశారు. ఇవే కాదు, ఉప ప్రాణాలు కూడా ఉన్నాయి ఐదు. ఉప ప్రాణాలు అంటూ ఒక ఐదు ఉన్నాయి, ఎందుకంటే వాటికి కూడా కొన్ని పనులు ఉన్నాయి. కాబట్టి ఇలా ప్రాణాలకి వాటి వాటి పనుల్ని బట్టి ఐదు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి ఐదు వాయువుల్ని, అలాగనే పంచ కర్మేంద్రియాలు వాక్కు, అలాగనే పాణి చేతులు, పాదాలు, వాయువు గుదం, జననేంద్రియాలు ఉపస్థ జననేంద్రియాలు, ఈ ఐదు కర్మేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు ప్రాణాలు, ఈ మొత్తం కలిస్తే ప్రాణమయ కోశం అన్నారు. శరీరమేమో జడమైనటువంటిది. ఇక్కడే మనం ప్రాణమయ కోశాన్ని వివరంగా తెలుసుకోవాల్సింది. శరీరం జడం, దానికి ఏ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు లేవు, స్వతంత్రంగా దానంతటి కదలలేదు. కాకపోతే మనం ఏమనుకుంటున్నామంటే కదులుతున్నాం కదండి, అందుకని జడం అంటే అట్ట చైతన్యం కదా అనుకుంటున్నాం. ఎట్లా ఉంటుందనంటే కారు తిరిగేటప్పుడు చూసి దానికి చైతన్యం ఉందనుకుంటాం, అది ఆగినప్పుడు కూడా చూస్తే మనకు అర్థం అవుద్ది అది జడమైంది, కరెంటు పోయినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. అలాగనే లైట్ కూడా అంతే, జడం, కరెంటు పోయినప్పుడే అది పనిచేస్తుంది. కాబట్టి ఇది కూడా శరీరం కూడా జడం, ఆత్మ చైతన్యం అందినప్పుడే ఇది పనిచేస్తుంది, ఆత్మ చైతన్యం అందకపోతే ఇది జడం. కాబట్టి దీనికి స్వతంత్రత లేదు, ఈ దేహానికి అది ఏ పని చేయలేదు. అయితే ఎప్పుడు పనిచేస్తుంది? జీవం ఉన్నప్పుడు పనిచేస్తుంది. జీవం అంటే ప్రాణశక్తి, ప్రాణశక్తి ఉన్నప్పుడు మాత్రం ఇది పనిచేస్తుంది. ఎంతకాలం పనిచేస్తుంది? ప్రాణశక్తి ఉన్నంత కాలము పనిచేస్తూనే ఉంటుంది. మరి ఆ ప్రాణశక్తి కనుక పోతే, ఆ ప్రాణశక్తి కనుక పోయిందనుకోండి, ఇది కాస్త మళ్ళీ జడమైపోతుంది. ప్రాణం పోయిందనుకోండి, ప్రాణం పోయిన తర్వాత అది జడమైపోవటం మాత్రమే కాదు, అది చెడిపోతుంది, వాసన వేస్తుంది, ఆ దేహం వాసన వేస్తుంది. అయితే ఈ శరీరాన్ని నిలబెట్టి చైతన్యవంతం చేసి జీవుడికి బాగా ఉపయోగపడేటట్లుగా చేసేటువంటి ఆ జీవశక్తే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి అది చేసేటువంటి పనుల్ని బట్టి ఐదుగా విభాగం చేశారు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని. అయితే ఈ ఐదు ఏం చేస్తుంటాయి అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాం కానీ తర్వాత ఎట్లాగో మర్చిపోతుంటారు. మర్చిపోకుండా ఉండాలంటే మళ్ళీ మననం చేసుకోవాలి, అప్పుడప్పుడు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటా ఉండాలి. ప్రాణం మొట్టమొదటి ప్రాణం, ఎందుకంటే అసలు ప్రాణమే కదా, దానిలో మళ్ళీ ఇది కూడా ప్రాణమే. అంటే ప్రాణం అనేటువంటి పేరుతో ఏం చేస్తుంది? ఇది మనం నోట్లో వేసుకున్నటువంటి ఆహారాన్ని, తినేటువంటి పదార్థాలని, వాటి అన్నింటినీ కూడా మనం నోట్లో వేసుకుంటే గబుక్కులు లాక్కుంటుంది లోపల. ఈ ప్రాణం ఏం చేస్తుంటే ఆహారాన్ని లోపలికి తీసుకుంటుంది. మనం ఇట్లా ముద్ద నోట్లో వేసుకుంటున్నాం కానీ అది కిందకి ఎట్టబోతుందో మనకు తెలియదు, అక్కడ ఒక అట్రాక్షన్ ఉంది, అయస్కాంతం, అదే ప్రాణశక్తి. అది ఆ ప్రాణం కాస్త దాన్ని లోపలికి లాక్కుంటా ఉంటుంది. అదేవిధంగా నోటి ద్వారా తినేటువంటి ఆహారం మాత్రమే కాదు, మరి ఇంకోటి ఉంది, అదేమిటంటే జ్ఞానేంద్రియాల ద్వారా బయట ఉన్నటువంటి విషయ వస్తువుల యొక్క జ్ఞానం కూడా మన లోపలికి రావడానికి కారణం ప్రాణమే. కాబట్టి ప్రాణశక్తి వల్లనే బయట ఉన్నటువంటి విషయాలు, శబ్దస్పర్శ రూప రసగంధ అనేటువంటి విషయాలు ఉన్నాయి కదా, ఆ విషయాలను తెలుసుకునేటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాలు ఆ విషయాలను తెలుసుకొని ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి మనసుకి అందిస్తూ ఉంటుంది. అలా అవి తీసుకురావటానికి కారణం ఈ ప్రాణశక్తే. కాబట్టి ప్రాణశక్తియే ఈ ప్రకారంగా ఆహారాన్ని లోపలికి తీసుకుంటుంది, విషయాల యొక్క జ్ఞానాన్ని కూడా లోపలికి తీసుకుంటుంది. కాబట్టి లోపలికి తీసుకునేది ప్రాణం. ఇక రెండవది ఉంది అపానం, బయటికి పంపించేది అపానం. ఏమిటండి దానంటే, మలకోశం ద్వారా లోపల ఉన్నటువంటి మలాన్ని తిప్పిని, అంటే మనం ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఆ ఆహారంలో బాగా సారవంతమైనటువంటి రసాన్ని మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి పంపించి పనికిరానటువంటి పిప్పిని మలద్వారం ద్వారా బయటికి నెట్టేయటానికి సిద్ధంగా ఉంటుంది. తెల్లవారగానే దాన్ని కాస్త బయటికి నెట్టేస్తూ ఉంటుంది. అలా బయటికి నెట్టేది ఏంది అంటే అపానం. ఈ ప్రాణంలో ఉన్నటువంటి అపానం అనేటువంటి పేరు కలిగినటువంటి భాగం ఇలా బయటికి నెట్టేస్తూ ఉంటుంది. ఇక అలాగనే ఈ కర్మేంద్రియాల ద్వారా మనకి ప్రతిస్పందనలు ఉంటాయి. అంటే కన్నుందనుకోండి, దేన్నన్నా చూడటం, చెవుంటేనేమో వినటం, ఇది జ్ఞానేంద్రియాలు. ఇక కర్మేంద్రియాల ద్వారా వాక్యేమో మాట్లాడటం, చేతులేమో పట్టుకోవటం, పాదాలేమో నడవటం, ఇట్లా ఈ కర్మేంద్రియాల యొక్క విషయాలకి అలా కర్మేంద్రియాల ద్వారా కొన్ని ప్రతిస్పందనలు బయటికి పంపేది కూడా ఈ అపానం. ఈ అపాన వాయువు బయటికి పంపిస్తూ ఉంటుంది, ప్రతిస్పందనలు బయటికి పంపిస్తూ ఉంటుంది. ఈ ప్రతిస్పందనలు బట్టి కర్మేంద్రియాలు పనిచేస్తుంది. ప్రతిస్పందనలు బట్టి కర్మేంద్రియాలు పనిచేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, చెయ్యి ఉంది, చెయ్యి ఏం చేస్తుంటుంది, దానిలో దీన్నో పట్టుకోవటం చేస్తూ ఉంటుంది. కాబట్టి అదిగో దాన్ని పట్టుకోవాలా అనేటువంటి ఒక ప్రతిస్పందన దీంట్లో నుంచి వస్తుంది. వస్తే కర్మేంద్రియం ఏం చేస్తుంది, దాన్ని పట్టుకుంటుంది. ఫలానా చోటుకి వెళ్ళాలా అనే ప్రతిస్పందన వస్తుంది. పాదాలు ఏం చేస్తే అక్కడికి వెళ్తుంది. కాబట్టి ఇది ఈ ప్రతిస్పందనలు స్వీకరించడం అంటారు. అందువల్ల మలత్యాగం, అలాగనే ఈ ఆనందం, అంటే పట్టుకోవటం, నడవటం, మాట్లాడటం అనేటువంటివన్నీ కూడా ఈ అపాన శక్తి వల్లనే. ఇప్పుడు నోట్లో నుంచి వాక్కు వస్తామంది బయటికి, బయటికి ఆ వాక్కుని బయటికి నెడుతుంది ఎవరంటే లోపల ఉన్నటువంటి ఆ ప్రాణం. ఆ ప్రాణంలో అపానం అనేటువంటిది బయటికి నెడతాం. బయటికి నెట్టేదంతా అపానం, లోపలికి లాక్కునేదంతా ప్రాణం. ఇది గుర్తుపెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ప్రాణం అంటే లోపలికి లాగేది, అపానం అంటే బయటికి నెట్టేది. ఇక మూడోది వ్యానం. మనం తిన్నటువంటి ఆహారం జీర్ణమైపోయిన తర్వాత జీర్ణకోశంలో ఉన్నటువంటి ఆ అన్న సారాన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి కూడా రక్తం ద్వారా సరఫరా చేయటం కోసమని గుండెని ఆడిస్తూ ఉంటుంది. గుండె కొట్టుకుంటూ ఉంటుంది. గుండె ఎప్పుడు లబ్ డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటుంది. అది అట్లా కొట్టుకునేటువంటి శక్తి దానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగో ఈ వ్యాన శక్తి. ఇది కూడా ప్రాణమే. కాబట్టి ఈ వ్యాన శక్తి వల్ల ఈ గుండె అట్లా కొట్టుకుంటా ఉంటుంది. కొట్టుకుంటా ఉంటే ఈ ఆహారంలో ఉన్నటువంటి సారం అంతా కూడా అలా గుండెకి చేరుద్ది, పనికిరాదంతా బయటికి పోతా ఉంటుంది. ఇలా వెళ్ళినటువంటి అన్నసారం రక్తంలో కలిసిపోతుంది. గుండె ద్వారా అనేకమైనటువంటి నాడులు దేహంలో ఉంటాయి. ఆ రక్తంతో కలిసి అన్ని భాగాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. గుండె కొట్టుకునేటప్పుడు ఈ రక్తం గుండె నుండి శరీర భాగాలకు సరఫరా అవుతుంటుంది. దాంతో పాటుగా ఈ శక్తి, ఈ ఆహారం అంటే ఈ అన్న రసం, ఇది కూడా చేరుతూ ఉంటుంది. ఇట్లా చేసేటువంటిది ఏమిటంటే వ్యాన శక్తి అంటారు. ప్రాణం, అపానం, వ్యానం. ఇక నాలుగోది ఉదానం. ఇది చాలా ప్రధానమైనటువంటిది. దీని ప్రాధాన్యత ఏమిటో ఇక తర్వాత వస్తుంది, లాస్ట్లో వస్తుంది భగవద్గీతలో, అలాగనే బ్రహ్మసూత్రాల్లో ఉంది. ఇది చాలా అతి ముఖ్యమైనటువంటిది. ఏమిటి అంటే, శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి వార్తల్ని పంపేందుకు మనకి నాడులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, చేతి మీద దోమ వాలింది, మనం కంటితోటి దాన్ని చూడలా, కానీ వెంటనే ఈ చేతి మీద ఎప్పుడైతే దోమ వాలిందో ఆ చర్మంలో ఉన్నటువంటి సన్నని నాడులు ఆ దోమ వాలినటువంటి విషయాన్ని తీసుకెళ్ళి మెదడుకి అప్పచెబుతాయి. వెంటనే మెదడు ఏం చేస్తుందంటే అక్కడ దోమ వాలింది దాన్ని చంపండి కొట్టండి అని మనకి ఆజ్ఞ జారీ చేస్తే మనం దాని వైపు చూడం, టక్కనిట్టు కొడతాం. అది చిక్కుతో చిక్కుతో అది వేరే విషయం, ముందు దాన్ని కొడతాం అది పోద్ది. కాబట్టి ఇది అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి వార్తల్ని పంపటం కోసం మన దేహంలో అనేకమైనటువంటి నాడులు, ఉపనాడులు ఎన్నో ఉన్నాయి. 72,000 నాడులు ఉన్నాయి. ఈ నాడులన్నింటినీ పనిచేయించేది ఈ ఉదార శక్తి. ఈ నాడులన్నీ కూడా పనిచేయటానికి ఉదార శక్తి చేయిస్తుంది. అంతేకాదు మరొక అతి ముఖ్యమైన విషయం ఉంది, ఇందాక చెప్పాను, దాన్ని వివరంగా మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రం కొద్దిగానే ఏమిటంటే, జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, ఈ జీవుడు తాను చేసినటువంటి పుణ్య పాప కర్మల ఫలంగా ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది నిర్ణయం అవుద్ది. మరి అక్కడికి తీసుకెళ్లేది ఎవరు, ఈ జీవుడిని ఎవరు తీసుకెళ్తున్నారు అనేటువంటిది మనకి తెలియదు. అది ఈ ఉదార శక్తి తీసుకెళ్తుంది. ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? మనకి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పాపం చేసినటువంటి వాళ్ళకి, ఒకటి పుణ్యం చేసినటువంటి వాళ్ళకి. పుణ్యం చేసినటువంటి వాళ్ళు ఒక మార్గంలో వెళ్తారు, అది వెలుగు మార్గం. పాపం చేసినటువంటి వాళ్ళు చీకటి మార్గంలో వెళ్తారు. అందుకనే అగ్నిర్జ్యోతిరహ శుక్ర షణ్మాస ఉత్తరాయణం అని ఒక శ్లోకం. అలాగనే భూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం అంటారు. అగ్నిహి జ్యోతి, అగ్ని అలాగనే వెలుగు, జ్యోతి వెలుగు. అగ్నిర్జ్యోతి అని కూడా రెండు కలపవచ్చు, అంటే బాగా నిప్పుతోటి వెలుగు అనమాట. అహహ అంటే పగలు, శుక్ల శుక్లపక్షం, ఉత్తరాయణం అంటే మన వాళ్ళు చెబుతుంటారు కదా ఉత్తరాయణంలో చనిపోతే వాళ్ళు కాస్త స్వర్గానికి పోతారని. ఉత్తరాయణంలో చనిపోయినా, శుక్లపక్షంలో చనిపోయినా, పగటి పూట చనిపోయినా వీళ్ళందరూ కూడా ఈ వెలుగు మార్గంలో ప్రయాణం అవుతారు. ఆ వెలుగుకి ఎవరప్ప చెబుతారు? ఈ జీవుణ్ణి, ఈ దేహంలో నుంచి బయటకు వచ్చినటువంటి జీవుణ్ణి ఎవరప్ప చెబుతారంటే, ఈ దేహంలో ఉన్నటువంటి ప్రాణాల్లో ఈ ఉదానం అనేటువంటిది ఈ జీవుని తీసుకెళ్లి ఆ వెలుగు కప్ప చెప్పింది. అదే రకంగా ఇంకో మార్గం ఉంది, చీకటి మార్గం. అదేమిటి? ధూమో రాత్రి. ధూమం అంటే ఒక రాత్రి చీకటి. తథా కృష్ణ కృష్ణపక్షం, షణ్మాస దక్షిణాయనం దక్షిణాయనం. ఆయనాలు రెండు ఉన్నాయి కదా, సంవత్సరానికి ఉత్తరాయణం దక్షిణాయనం అని. 6 నెలలు అది, 6 నెలలు ఇది. మరి దీని ప్రకారం మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి, ఈ 6 నెలల్లో సరిపోయినటువంటి వాళ్ళందరూ, ఉత్తరాయణం 6 నెలలు సరిపోయిన వాళ్ళందరూ స్వర్గానికి పోయేవాళ్ళు, దక్షిణాయనంలో 6 నెలలు సరిపోయినటువంటి వాళ్ళందరూ కూడా నరకానికి పోయేవాళ్ళు అని అనుకుందామా? అది సరిపోద్దా? సరిపోదు, మనకు తెలుసు. ఎందుకని, ఎవరైనా సరే వాళ్ళ ఆయుష్ ఎప్పుడు తీరిపోతే అప్పుడు సరిపోతారు కదా. ఆ సరిపోవటం దక్షిణాయనలు పోవచ్చు, ఉత్తరాయణలు పోవచ్చు, పగలు పోవచ్చు, రాత్రి పోవచ్చు, కృష్ణపక్షం పోవచ్చు, శుక్లపక్షంలో పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందనంటే, మనకి ఈ వెలుగు చీకటి ఈ రెండు ఉన్నాయి కదా. ఈ చనిపోయినటువంటి వాడు ఎవరైతే చనిపోయారో ఆ జీవుడుని ఈ ఉదానం ఏం చేస్తుందనంటే, తీసుకెళ్ళి ఇతన్ని ఎక్కడప్పు చెప్పాలి అనేటువంటి దానికి అప్పు చెబుతుంది. అంటే ఉత్తరాయణంలో సరిపోయినా, శుక్లపక్షంలో సరిపోయినా తీసుకెళ్ళి ఆ వెలుగు మార్గంలో అందిస్తుంది. అంతేకాదు చీకటిలో సరిపోయినా, ఇంకెప్పుడు సరిపోయినా అప్పుడు కూడా ఆ ధూమ మార్గంలో చేరుస్తుంది. నిజంగా ఈ వెలుగు చీకటి ఏంటంటే ధూమ దేవత, పగటి దేవత, రాత్రి దేవత, కృష్ణపక్ష దేవత, శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవత, దక్షిణాయన దేవత. ఈ సంగతి అర్థం కాక ఉత్తరాయణం అంటే మనం ఉత్తరాయణం అని, కృష్ణపక్షం అని అనుకుంటాం. సరే, ఈ దేవతల సంగతి ఏమిటండి అంటే, ఒక వ్యక్తి చాలా పుణ్యాత్ముడు, గొప్ప పుణ్యాలు చేసినటువంటి వాడు, అటువంటి వాడు రాత్రిపూట చనిపోయాడు. మరి రాత్రిపూట చనిపోతే అతన్ని రాత్రి దేవత ఏం చేస్తుందంటే కృష్ణపక్ష దేవతకి, కృష్ణపక్ష దేవత ఏమో ఉత్తరం దక్షిణాయన దేవతకి అందిస్తుంది కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే పుణ్యాత్ముడైనటువంటి వాడు రాత్రిపూట కనుక సరిపోయినట్లయితే ఆ రాత్రి దేవత అతన్ని తన దగ్గర అట్టి పెట్టుకొని పగలొచ్చిందాకా ఆగి పగటి దేవతకి అప్పచెప్పుద్ది. ఆ పగటి దేవత ఏమో శుక్లపక్ష దేవతకి, శుక్లపక్ష దేవత ఏమో ఉత్తరాయణ దేవతకి, ఉత్తరాయణ దేవత ఏమో స్వర్గానికి అప్పచెప్పేస్తాడు. పాపాత్ముడైనటువంటి వాడు మంచి పండగ రోజున బాగా పగటిపూట మంచి శుభతిథిలో సరిపోయాడు అనుకుందాం, పరమ పాపాత్ముడు కూనికోరు అన్ని తప్పులు చేసినటువంటి వాడు, అప్పుడేమవుతుంది అతడు పగటి దేవత దగ్గరికి వచ్చిన తర్వాత పగటి దేవత ఏం చేస్తుందంటే రాత్రి అయ్యేదాకాగి రాత్రి దేవతకు అప్పు చెప్పుద్ది. ఆ రాత్రి దేవత ఏమో కృష్ణపక్ష దేవతకి, కృష్ణపక్ష దేవత ఏమో దక్షిణాయన దేవత, దక్షిణాయన దేవతకి, ఆ దక్షిణాయన దేవత ఏమో నరకానికి అలా తీసుకెళ్తుంది. ఇదంతా ఇట్లా జరగాలంటే ఎక్కడుంది కీట కిల్ మనకి మూలం ఎక్కడుంది అని అంటే ఈ ఉదాన వాయువులు. అంటే ఈ ఉదాన వాయువు తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్పాలి, అప్పచేస్తే అక్కడి నుంచి పోతుంది. అందుకని ఉదాన వాయువు చాలా ప్రధానమైనటువంటిది. దీని గురించి ఇంకా చాలా వివరాలు తెలుసుకోవాలా, మనం భగవద్గీతలో ఈ రెండు శ్లోకాలు వస్తాయి అక్కడ మనం చెప్పుకుందాం. ఇక ఐదవది సమానం, ఇప్పటికి ప్రాణ అపాన వ్యాన ఉదాన అని చెప్పుకున్నాం. ఈ ఉదాన చాలా ముఖ్యమైనటువంటిది అని. ఇక ఐదవది సమానం, మనం తిన్నటువంటి ఆహారాన్ని అరిగించటానికి జీర్ణకోశాన్ని ఆడించేది ఈ సమాన వాయువు. జీర్ణకోశాన్ని ఆడిస్తూ ఉంటుంది, మిషన్ ఆడుతూ ఉంటే బాగా పిండి పిండి అయిపోయినట్టుగా మనం తిన్నటువంటి ఆహారం అంతా కూడా అట్లా అరిగిపోయి ఆ సారం అంతా ఓ పక్కకి, పిప్పంతా ఓ పక్కకి పోద్ది. ఈ సారాన్ని దేహ భాగాలకి పనికిరానటువంటి చెత్తని మలద్వారం దగ్గరికి పంపించేస్తాం. మలద్వారం దగ్గరికి పోయినటువంటి చెత్తనేమో అపాన వాయువు బయటికి నెట్టుద్ది. అలాగనే ఈ సారం దేహ భాగాలకు పోవాలి కదా, పోవాలి కనుక ఈ సమానం ఆహారాన్ని అరిగించి ఈ రసాన్ని అదిగో ఆ వ్యానానికి అప్పచెప్తే వ్యానం ఏం చేస్తుందంటే ఈ దేహంలో ఉన్నటువంటి నాడులన్నింటిలో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది, ఆ రక్తంలో ఈ రసాన్ని కలుపుద్ది. రక్తంతో పాటుగా అన్ని అవయవాలకి కూడా కలిసిపోతూ ఉంటుంది. ఇది ఉదాహరణ. నేను ఆకలిగా ఉన్నాను, నేను దప్పికతో ఉన్నాను అంటుంటాం కదా. మరి ఆకలి దప్పికలు ఎవరికి సంబంధించినవి? ఇప్పుడు మనం ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమానాన్ని దాంట్లో ఉన్న భాగాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రాణం సంగతికి వస్తున్నాం. ఇక్కడ అన్యోన్య అధ్యాస, అన్యోన్య అధ్యాస అంటే ఏమిటి? ఒకదాన్ని ఇంకో దాని మీద ఆరోపించడం, అవతల దాన్ని దీని మీద ఆరోపించడం, ఒకదాన్ని ఇంకో దాని మీద ఆరోపించడమే అన్యోన్య అధ్యాస. నేను ఆకలిగా ఉన్నాను, నేను దప్పికగా ఉన్నాను అన్నాం. ఆకలి దప్పికలు దేనికి సంబంధించిందంటే ప్రాణశక్తికి సంబంధించింది. అవి ప్రాణధర్మాలు, ఆకలి దప్పికలు ప్రాణధర్మాలు. మనం ఏం చేస్తున్నాం? వీటిని ఆత్మపై ఆరోపిస్తున్నాం. ఎట్లా ఆరోపిస్తున్నాం? మనం ఆత్మ కదా, నాకు ఆకలి అవుతుంది అని అంటున్నాం. ఆకలి అవుతుంది నాకా దేహానికా? అక్కడ ఆ డివిజన్ మనం చేయం. ఎందుకని? మనకు అలవాటు అయిపోయింది ఆకలిగా నాకు ఆకలి అవుతుంది, దప్పికగా నాకు దప్పిక అవుతుంది అంటాం. నాకు నాకు అనగానే నేను ఎవరిని? ఆత్మని కదా యథార్థంగా. అంటే ప్రాణధర్మాల్ని ఆత్మ మీద ఆరోపిస్తున్నాం. అలాగనే ఆత్మధర్మాలు ఉన్నాయి, సచ్చిదానందం, సత్తు చిత్తు ఆనందం, దీన్నేమో ప్రాణం మీద ఆరోపిస్తున్నాం. ఆత్మధర్మాలనేమో ప్రాణం మీద, ప్రాణధర్మాలనేమో ఆత్మ మీద ఇట్లా ఆరోపిస్తున్నాం కాబట్టి దీన్ని అన్యోన్య అధ్యాస అంటారు. కాబట్టి ఈ అన్యోన్య అధ్యాస ఇలా చేసేటప్పుడల్లా మనం ఏం భావించాలి, మనం ఎట్లా సాధనలో మనకెట్లా ఉపయోగపడుతుంది ఇది, అది ముఖ్యం కదా. అందుకని నాకు ఆకలైంది అన్నప్పుడల్లా లేదా నీ మనసులో అనుకున్నప్పుడల్లా ఆకలైంది దేహానికి, నాకు కాదు, నేను ఆత్మను, ఆత్మకి ఆకలి దప్పికలు ఉండవు అని ఇట్లా విచారణ చేయాలి. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, ఇంకా ఇంకేమీ లేదు. ఇదే ప్రాణధర్మాలను ఆత్మ మీద ఆరోపించడం, ఆత్మధర్మాలను ప్రాణం మీద ఆరోపించడం. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నాకు ఆకలింది, నాకు దప్పికైంది అన్నప్పుడల్లా నాకు అంటే దేహానికి అయింది, నేను దేహాన్ని కాదు నేను ఆత్మని, కాబట్టి ఆత్మకి ఆకలి దప్పికలు ఉండవు, కనుక దేహానికి అయి ఉండేది నేను ఆత్మని కనుక నాకు ఏ ఆకలి దప్పికలు లేవు, నేను ఆనంద స్వరూపాన్ని అని ఇలా ఆత్మ విచారణ అలా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఏమిటండి ప్రయోజనం? ఆత్మకి దగ్గర అవుతాం. ఆత్మను తలుచుకోకుండా రోజంతా గడిచిపోయింది అనుకోండి, ఇంకా ఆత్మకి ఎంత దగ్గర అవుతాం? కనుక ప్రతి సంఘటనలో కూడా ఆత్మను తలుచుకుంటా ఉంటే ఆత్మకు మనం దగ్గర అవుతాం. ఈ ప్రకారంగా ఆత్మగా ఉండటానికి వీలవుతుంది. ఇక పంచకోశాల్లో ఇప్పుడు రెండు చెప్పుకున్నాం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం. ఇప్పుడు మూడవది మనోమయ కోశం. చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి ఇక్కడి నుంచి. ఎందుకనంటే అన్ని ఒకటిగానే కనపడతాయి. మనోమయ కోశం అంటే ఏమిటి? మనోమయ కహ,
మనోమయ కహ,
మనశ్చ,
మనశ్చ,
జ్ఞానేంద్రియ పంచకం,
జ్ఞానేంద్రియ పంచకం,
మిలిత్వా,
మిలిత్వా,
యో భవతి,
యో భవతి,
సమనోమయ కోశః,
సమనోమయ కోశః,
మనోమయ కహ,
మనోమయ కహ,
మనశ్చ,
మనశ్చ,
జ్ఞానేంద్రియ పంచకం,
జ్ఞానేంద్రియ పంచకం,
మిలిత్వా,
మిలిత్వా,
యో భవతి,
యో భవతి,
సమనోమయ కోశః,
సమనోమయ కోశః.
మనోమయ కహ, మనోమయం అంటే ఏంటి? మనశ్చ అంటే మనస్సును, చ అంటే మరియు, మనస్సు మరియు. జ్ఞానేంద్రియ పంచకం, ఇంత ముందుది కర్మేంద్రియ, కర్మేంద్రియ పంచకం. ప్రాణమయ కోశంలో కర్మేంద్రియ పంచకం, ఐదు ప్రాణాలు, ఐదు కర్మేంద్రియాలు. అక్కడ ఎక్కడ మనస్సు, జ్ఞానేంద్రియ పంచకం, మనస్సు, జ్ఞానేంద్రియ పంచకం, మనశ్చ మనస్సును మరియు జ్ఞానేంద్రియ పంచకం. ఐదు జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక అనేటువంటి ఐదు కర్మేంద్రియాలు మిలిత్వ కలిసిపోయి యో భవతి, ఏదైతే అవుతుందో స మనోమయ కోశ, అదే మనోమయ కోశము. అంటే ఐదు జ్ఞానేంద్రియాలతో మనస్సు కలిసినప్పుడు, ఐదు జ్ఞానేంద్రియాలతో మనస్సు కలిసినప్పుడు వచ్చేదాన్ని మనోమయ కోశము అంటారు. మనోమయ కోశంలో ఏమున్నాయండి అంటే మనస్సు, ఐదు జ్ఞానేంద్రియాలు, దీన్ని మనోమయ కోశం అన్నారు. మనోమయ కోశం అనగానే మనకు ఒక విషయం అర్థమైంది, మనస్సుకి సంబంధించింది. ప్రాణమయ కోశం అనగానే ప్రాణానికి సంబంధించింది. గుర్తుపెట్టుకోవటాలని ఇలా గుర్తుపెట్టుకోవాలి, కొండ గుర్తులు. ప్రాణమయ కోశం అంటే ప్రాణానికి సంబంధించింది, మనోమయ కోశం అంటే మనస్సుకి సంబంధించింది. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది మరియు ఐదు జ్ఞానేంద్రియాలు, ఈ మొత్తం కలిపితే మనోమయ కోశం అన్నారు. మరి మనస్సు అంటే ఏమిటి? మనస్సు అంటే ఆలోచనలే. మనస్సు అంటే ఇంకేమి లేదు, మనం చేసేటువంటి ఆలోచనలే మనస్సు. అయితే మనసు ఎప్పుడు ఆలోచనలు చేస్తుంది, ఎప్పుడు చేయగలుగుతుంది ఆలోచనలు? ప్రపంచ విషయాలు తనలో కనుక చేరితే ఆలోచనలు చేస్తుంది. మనసు ఎప్పుడు ఆలోచనలు చేస్తుంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు తనలో కనుక వస్తే అప్పుడు వాటిని గురించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మరి ప్రపంచ విషయాలు మనసులో కనుక చేరాలంటే ఏం కావాలి? ఐదు జ్ఞానేంద్రియాలు కావాలి. జ్ఞానేంద్రియాలు ఉంటే ప్రాపంచికమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ జ్ఞానం అంతా కూడా తీసుకొచ్చి మనసుకు అప్పచెవుతూ ఉంటాయి. అందుకని ప్రపంచ విషయాలు మనసులోకి రావాలా, ప్రపంచ విషయాలు మనసులోకి రావాలంటే జ్ఞానేంద్రియాలు ఉండాలి. అందుకని మనస్సు, జ్ఞానేంద్రియాలు కలిస్తే మనోమయ కోశం అన్నారు. కాబట్టి ఈ ఆరు కలిసి, మనస్సు, ఐదు జ్ఞానేంద్రియాలు కలిసి, ఈ ఆరు కలిసి మనోమయ కోశం అన్నారు. ఇక్కడ కూడా అన్యోన్య అధ్యాసం ఉంది. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా ఐదు ప్రాణాలు లేవు, ఐదు రకాలైనటువంటివి ఏమి లేవు కనుక ఇక్కడ అవన్నీ చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. అయితే అన్యోన్య అధ్యాస మాత్రం చెప్పుకోవాలి. అన్యోన్య అధ్యాస అంటే ఆత్మధర్మాలని మనోమయ కోశం మీద, మనోమయ కోశాన్ని, మనోమయ కోశ ధర్మాలని ఆత్మ మీద ఆరోపించడం అన్నమాట. ఏమిటి మనసు ఏం చేస్తుంది? నేను ఆలోచిస్తున్నాను అంటాం. ఎవరు ఆలోచిస్తున్నది? మనసు కదా. కానీ మనం ఏమంటున్నాం? నేను ఆలోచిస్తున్నాను అంటున్నాం. అంటే ఏమిటి? మనసే నేను అనేటువంటి అజ్ఞానం కారణంగా. నిజంగా నేను మనస్సా? విచారణ చేయండి. నేను మనసు కాదు, నేను ఆత్మని. కాబట్టి నేను ఆత్మని అనేటువంటి విషయం దాకా మనం పోవాలి. మన విచారణ నేను ఆత్మని అనేటువంటి విషయం దాకా పోవాలి. కాబట్టి నాకు చాలా బాధగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంటాం. బాధ కానీ సంతోషం కానీ ఎవరికి? మనసుకి. మరి మనం ఏం చేస్తున్నాం? మనసు యొక్క ధర్మాలని ఆత్మ మీద ఆరోపిస్తున్నాం. ఆత్మనైనటువంటి నా మీద ఆరోపించుకుంటున్నా. ఏమని? నాకు బాధగా ఉంది అంటున్నాం. బాధగా ఉంది మనసుకి, మనసుకి బాధగా ఉంటే నాకు బాధగా ఉంది అంటున్నాం. మరి మనం ఏం చేయాలా? ఇలా నాకు బాధగా ఉంది, నాకు సంతోషంగా ఉంది, నేను ఆలోచిస్తున్నాను అనేటువంటి ఆలోచనలు ఎప్పుడైతే మన మనసులో వచ్చినాయో, లేకపోతే ఇతరులకు నువ్వు చెబుతున్నావో, చెప్పినప్పుడల్లా నువ్వేం భావించాలంటే నాకు చాలా బాధగా ఉందండి అన్నావు. అన్న తర్వాత నువ్వేం ఆలోచించాలంటే, ఏం నాకు బాధగా ఉందన్నానేంటి? బాధ ఎవరికి? నాకా? మనసుకే? ఓ మనసుకి కాదు బాధ, నాకంటున్నానే పొరపాటు పడ్డానే. కాబట్టి నేను మనసుని కాదు కదా, మరి నేను ఎవరిని? నేను ఆత్మని కదా. ఉయామై, నేను ఆత్మని, అహం ఆత్మ అనేటువంటి భావన మనకి రావాలి. ఇది ఈ ప్రకారంగా ఆత్మభావనకి దగ గ్గరికి రావాల. ఇది అన్యోన్య అధ్యాస. కాబట్టి ఈ రకమైనటువంటి అన్యోన్య అధ్యాస అనేటువంటిది ఏదైతే ఉందో, దానివల్ల నేను మనస్సుని కాదు, నేను ఆత్మని అనేటువంటి భావన వస్తుంది. ఈ మనసు ఆలోచన చేస్తున్నది, నేను ఆలోచన చేయటం లేదు, నేను ఆత్మని, ఆత్మనై నాకు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి నిశ్చయానికి రావాలి. ఇప్పుడు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం మూడైపోయింది. ఇంకోటి ఉంది విజ్ఞానమయ కోశం. ఇది కూడా ఇప్పుడే తెలుసుకుంటేనే మనకు కొంత ప్రయోజనం. మళ్ళీ రేపటి దాకా పోతే కొద్దిగా తేడా వస్తుంది. ఎందుకంటే కొద్దిగా తేడా ఉంది. మనోమయ కోశానికి ఈ విజ్ఞానమయ కోశానికి కొద్దిగానే తేడా ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి విజ్ఞానమయ కోశం అంటే ఏమిటో 30. విజ్ఞానమయః
విజ్ఞానమయః
బుద్ధి
బుద్ధి
జ్ఞానేంద్రియ పంచకం
జ్ఞానేంద్రియ పంచకం
మిలిత్వా
మిలిత్వా
యో భవతి
యో భవతి
స విజ్ఞానమయః కోశః
స విజ్ఞానమయః కోశః
విజ్ఞానమయః
విజ్ఞానమయః కః
బుద్ధి
బుద్ధి
జ్ఞానేంద్రియ పంచకం
జ్ఞానేంద్రియ పంచకం
మిలిత్వా
మిలిత్వా
యో భవతి
యో భవతి
స విజ్ఞానమయః కోశః
స విజ్ఞానమయః కోశః
బుద్ధి జ్ఞానేంద్రియ పంచకం. 5 జ్ఞానేంద్రియాలు బుద్ధి కలిసి విజ్ఞానమయ కోశం అవుతుంది. ఎంతముందు చెప్పుకున్నటువంటి మనోమయ కోశం ఏమిటి? జ్ఞానేంద్రియాలు మనస్సు, ఇదేమో జ్ఞానేంద్రియాలు బుద్ధి. జ్ఞానేంద్రియాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అక్కడ మనస్సు ఉంది, అది మనోమయ కోశం. ఇక్కడ బుద్ధి ఉంది, విజ్ఞానమయ కోశం. బుద్ధిలో కాదు జ్ఞానం ఉండేది, విజ్ఞానం ఉండేది. అందుకని బుద్ధి 5 జ్ఞానేంద్రియాలు ఈ మొత్తం కలిస్తే ఏమవుతుంది? జ్ఞానేంద్రియాలు ప్లస్ బుద్ధి 6 కనుక అక్కడ కలిస్తే విజ్ఞానమయ కోశం అవుతుంది. బుద్ధిలో కలిగేటువంటి జ్ఞానం కూడా ప్రాపంచికమైనటువంటి జ్ఞానమే. బుద్ధిలో మనకి జ్ఞానం కలుగుతుందంటే అది ప్రాపంచికమైనటువంటి జ్ఞానమే. ఎక్కువగా బుద్ధిలో ఉండేదంతా అదే. మరి ఆ ప్రాపంచిక జ్ఞానం కూడా బుద్ధిలో కలగాలంటే బుద్ధిలోకి ఎట్టా వచ్చింది ఆ ప్రాపంచిక జ్ఞానం? ప్రాపంచికమైనటువంటి విషయాల నుంచి రావాలి. మరి ప్రాపంచికమైనటువంటి విషయాల నుంచి ఆ జ్ఞానాన్ని సేకరించేది ఎవరు? 5 జ్ఞానేంద్రియాలు. కాబట్టి 5 ఇంద్రియాలు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను, శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలను సేకరించి వాటిని తీసుకొచ్చి మనసుకు అందిస్తుంది, మనసేమో బుద్ధికి అందిస్తుంది. అందువల్ల జ్ఞానేంద్రియాలు బుద్ధి ఈ రెండు కూడా కలిస్తే దాన్ని విజ్ఞానమయ కోశం అన్నారు. ఈ విజ్ఞానమయ కోశం కూడా ఆత్మను దాచిపెట్టేది, ఆత్మను బయటపడకుండా చేసేది. ఇక్కడే మీరు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తే, మీ అంతటి మీరు ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. నేను ఆత్మని అని అనకుండా మనల్ని ఎవరు చేస్తున్నారు? మన ఆలోచనలే చేస్తున్నాయి. ఏ ఆలోచనలున్నా కానీ నేను పరమాత్మని అనేటువంటి భావన మనకి రాకుండా మనల్ని మోసం చేస్తున్న ఏమిటంటే ఆలోచన. కాబట్టి ఆ ఆలోచనలనే మనం అడ్డం తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాపంచికమైనటువంటి జ్ఞానం మన బుద్ధిలో కలగాలి అని అంటే ప్రపంచం నుంచి విషయాలన్నీ కూడా మనకి తెలియాలి, విషయ జ్ఞానం రావాలి. మరి ఆ విషయ జ్ఞానాన్ని సేకరించేది ఎవరంటే 5 జ్ఞానేంద్రియాలు. కాబట్టి జ్ఞానేంద్రియాలు, బుద్ధి, ఈ 6 కలిస్తే విజ్ఞానమయ కోశం అవుతున్నది. ఇది ఆత్మను దాచిపెట్టే కోశమే. మరి ఇక్కడ కూడా అన్యోన్య అధ్యాసం ఉంది. ఏమిటది? నేను తెలివిగలివాణ్ణి, నేను చాలా తెలివిగలవాణ్ణి అండి, వాడు నా మాదిరిగా ఏం చేయలేడండి, నా తెలివితేటలే వేరు. పైకన్నా అనకపోయినా సహజంగా కొంతమందిలో ఈ రకమైనటువంటి భావన వస్తూ ఉంటుంది. అయితే అలాగనే ఇంకా కొన్ని ఉన్నాయి. నేను గొప్ప భక్తుణ్ణి, నేను గొప్ప జ్ఞానిని, నాకు తెలియనటువంటి విషయం లేదండి, ఇలా అంటుంటాం కదా. అంటే మరి విషయాలన్నీ తెలిసింది ఎవరికి? బుద్ధికి కదా. విషయాలన్నీ తెలిసింది బుద్ధికి, తెలివిగలది ఎవరు? బుద్ధి. కానీ మనం ఏమంటున్నాం? నేను తెలివిగలవాణ్ణి, నేను గొప్ప భక్తుణ్ణి, నేను గొప్ప జ్ఞానిని, నేను ఆత్మానుభూతిపరుణ్ణి అని ఇలా ఎప్పుడైతే మనం అనుకుంటా ఉన్నామో ఇవన్నీ కూడా బుద్ధికి సంబంధించినవి కనుక మనం ఏం చేయాలి? ఇట్టేటప్పుడు నేను తెలివిగలవాణ్ణి అంటున్నానే, తెలివి ఎవరిది? బుద్ధి కదా. బుద్ధి కదా తెలివిగలిగింది, నేను కాదు కదా. నేనెవరిని? నేను ఆత్మని కదా. కాబట్టి తెలివి నాది కాదు, ఈ బుద్ధిది. అలాగనే నేను భక్తుణ్ణి, నేను జ్ఞానిని అంటున్నాం కదా, ఎవరి జ్ఞాని? ఇదిగో ఈ బుద్ధి. కాబట్టి బుద్ధే కానీ నేను కాదు. మరి నేనెవరిని? నేను ఆత్మని. నాకు తెలివి ఉండటం కానీ తెలివి తక్కువతనం కానీ వీటితో నాకే సంబంధం లేదు, కాబట్టి నేను ఆత్మని అని ఆత్మ దగ్గరికి మనం పోవాలి. కాబట్టి ఈ తెలివి గలవాడిని అనుకోగానే, నేను తెలివి గలవాడిని అనుకోగానే ఎవరు తెలివి గలవాడు అని క్వశ్చన్ వేసుకోవాలి. తెలివి గలవాడిని అనగానే ఎవరు తెలివి గలవాడు? ఆలోచిస్తున్నాను, ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరు అనగానే అది బుద్ధి లేదా మనసు లేదా ఇంద్రియాలు లేదా శరీరం, ఏదో ఒకటి ఆన్సర్ వచ్చింది. కాబట్టి అవి. మరి నేనెవరిని? అప్పుడు నేను ఆత్మని. కాబట్టి 2 క్వశ్చన్లు అన్నమాట. ఎవరు? తెలివిగలవాడెవరు? భక్తుడు ఎవరు? బుద్ధిమంతుడు ఎవరు అని ఎవరు అనే క్వశ్చన్. అది ఎవరు అన్న తర్వాత నేనెవరిని అనే క్వశ్చన్. కాబట్టి ఈ ప్రకారంగా ఈ 2 క్వశ్చన్లు వేస్తే మనకి ఆత్మని అనేటువంటిది తెలుస్తుంది. ఆత్మ దగ్గరికి మనం చేరతాం, ఆత్మకి దగ్గర అవుతాం. ఆ రకంగా ఆత్మకి దగ్గర కావటమే మనకి ఈ జన్మ వాళ్ళు మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని. ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి మనం ఈ రకమైనటువంటి అన్యోన్య అధ్యాసని విచారణ చేసి జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం మొత్తం కూడా 5 కోశాల్లో, పంచకోశాల్లో 4 చెప్తున్నాం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. అన్నమయ కోసం ఏమో అన్నంతో పుట్టి పెరిగి పోయేది ఈ దేహం. ప్రాణమయానంగానే ప్రాణంతో కూడుకున్నది. తర్వాత ఇంకోటి ఏదో చెప్పాలి. ప్రాణము కర్మేంద్రియాలు. మనోమయమనంగానే మనస్సు, జ్ఞానేంద్రియాలు. విజ్ఞానమయమనంగానే విజ్ఞానం అంటే బుద్ధి, జ్ఞానేంద్రియాలు. ఇది ఇక తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది మనకు అంత తేలిగ్గా అర్థం కాంది, అదే ఆనందమయ కోశం. అదేమిటో మనం రేపు తెలుసుకుందాం.